देवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीर्उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी मूकां करोति वाचालं भंगं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरं कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रवे हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वांछाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण చదువుతున్న శ్రీమద్ భాగవతం దశమ స్కందం 52వ అధ్యాయం 5వ శ్లోకం భగవాన్ పునరావ్రజ్య పురీం యవనవేష్టితం హత్వా మ్లేచ్ఛ బలం నిన్యే తదీయం ద్వారకాం ధనం భావం భాష్యం చెప్పినది అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు జయ శ్రీల ప్రభుపాద భావము. శ్రీకృష్ణుడు ఇంకను యవనులచే చుట్టబడి చుట్టుముట్టబడి ఉన్న ముదురుకు తిరిగి వచ్చి ఆ యవన సేనను సంహరించి వారి సంపదను ద్వారకకు గొనిపోవ సిద్ధపడెను. భాష్యము. కాలయవనుడు ఒంటరిగానే శ్రీకృష్ణుని వెంట గుహలోనికి ప్రవేశించెను అని ఈ శ్లోకం వల్ల స్పష్టమగుచున్నది. ముట్టడింపబడి ఉన్నటువంటి మధుర నగరమునకు శ్రీకృష్ణుడు తిరిగి వచ్చి అపారముకు యవన సేనను సంహరించెను. మంగళాచరణం చెప్పండి. జ్ఞానతిమిరందస్యాజ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపరాంతికం నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిని ఇతి నామినే നമസ്തേ സാരസ്വതേ ദേവേ ഗൗരവാണി പ്രചാരിണേ നിർവിശേഷ ശൂന്യവാദി പാശ്ചാത്യദേശകാരിണേ ജയ ശ്രീകൃഷ്ണ ചൈതന്യ പ്രഭോ നിത്യാനന്ദ ശ്രീ അദ്വൈത ഗദാധര ശ്രീവാസാദി ഗൗരഭക്തവൃന്ദ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ 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 രാമ 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 ഹരേ 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 കൃഷ്ണ. ഭാഗവതంలో ഈ അധ്യായം ശ്രീകൃഷ്ണുഡు രുക്മിണീദേവికి సందేశాన్ని పంపుట అనే సన్నివేశం గురించి ప్రస్తావించింది. కానీ అధ్యాయం ప్రారంభంలో కాలయవనుడు సంహరించబడిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి సన్నివేశం చెప్పి, బలరాముని యొక్క కళ్యాణం గురించి చెప్పి, ఆ తర్వాత ఈ రుక్మిణీదేవి యొక్క సందేశం గురించి వివరించారు. కాలయవనుడు సంహరించబడిన తర్వాత ముచ్చుకుందుడు భగవంతుని చూసి వివిధ రకాలైనటువంటి ప్రార్థన చేశాడు. భగవంతుణ్ణి కాలస్వరూపుడిగా కూడా సంబోధించాడు. ఆ ప్రార్థనలన్నీ అయిన తర్వాత భగవంతుడు ఎంతో ప్రసన్నుడై ముచ్చుకుందుని మెచ్చుకొని, నీవింకా నా సంబంధమైనటువంటి అభ్యాసం చేయవలసింది, అంటే ఆధ్యాత్మిక అభ్యాసం ఇంకా చేయవలసింది, అది చేసిన తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పి ఆయన దీవించి ముచ్చుకుందుని పంపించేశాడు. ముచ్చుకుందుడు ఎంతో సంతోషంతో భగవంతునికి నమస్కరించి ప్రదక్షిణ చేసి చాలా ఆనందంతో భగవంతుని కీర్తిస్తూ ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. మనం చెప్పుకున్నాం, ఉత్తర దిక్కుగా వెళ్ళడం అంటే ఉత్తర దిక్కు కానీ ఉత్తరాయణం కానీ ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి అని చెప్పి మనకి భగవద్గీతలో వాక్యం ఉంది. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతీ మతే ఏకయా యాత్యా వృత్తి అన్యయా వర్తయే పునః. జగత్తునందు రెండు మార్గాలు ఉన్నాయి, శుక్ల మార్గము కృష్ణ మార్గం అని చెప్పి. ఈ రెండింటిలో శుక్ల మార్గం అంటే ఉత్తరాయణం, కృష్ణ మార్గం అంటే దక్షిణాయనం. ఉత్తరాయణం వైపు వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, దక్షిణాయనం వైపు వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది భగవంతుడు భగవద్గీతలో కూడా వివరించాడు. అందుకని ఉత్తర దిక్కు కానీ ఉత్తరాయణ కాలం కానీ ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి అని చెప్తారు. భీష్ముడు కూడా ఆ కారణంగానే ఈ ఉత్తరాయణం కోసం ఎదురు చూసి, ఉత్తరాయణం వచ్చినాక వేచి ఉండి ఉత్తరాయణ కాలం సమయం ఆసన్నమవగానే విష్ణు సహస్రనామ లోకానికి అందించి కృష్ణుని ఎదురుగా పెట్టుకుని స్తుతించి ఆయన ఉత్తరాయణంలో తన యొక్క శరీరాన్ని తను చాలించాడు. భాగవతులకి ఎంతో మంది ఉత్తర దిక్కుకి ఉత్తరాయణానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఈ వైకుంఠ ఏకాదశి మహాత్మ్యంలో కూడా ఆ ఉత్తర దిక్కు అనేటువంటిది చాలా ప్రాధాన్యత చెప్తారు. ఉత్తర దిక్కును వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది వైకుంఠ మార్గానికి సుగమం చేస్తుంది మన యొక్క ప్రయాణాన్ని అని చెప్తారు. అందుకని ఈ ముచ్చుకుందుడు ఎంతో సంతోషంతో ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. అంటే ఉత్తర దిక్కుగా ఉండేటువంటి హిమాలయ వైపు వెళ్ళాడని ఇక్కడ భాష్యం చెప్తోంది. ఆ హిమాలయం దగ్గర ఎవరుంటారు, ఈ ముచ్చుకుందుడికి ఇలాంటి ఉద్దేశం కలిగి భౌతిక జగత్తుని తృణప్రాయంగా భావించి త్యజించి భగవంతునికి సన్నిధి ఏకైక మార్గం అని చెప్పి భావించి అభ్యాసం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధకులు ఉత్తర దిక్కున అనేక మంది ఉంటారన్నమాట. అందుకని ముచ్చుకుందుడు అక్కడికి వెళ్తున్నాడు, ఆ దిక్కులో ఆయనకు సాధకుల యొక్క సాంగత్యం లభించేటువంటి అవకాశం ఏర్పాటైంది. ఎవరికైనా కానీ ఆధ్యాత్మికమైన అభ్యాసం జరగాలి అంటే ఖచ్చితంగా అలాంటి అభ్యాసం చేస్తున్నటువంటి సాధకుల సాంగత్యం చాలా చాలా తప్పనిసరి. భగవంతుడు తాను ప్రారంభంలో ప్రేరేపిస్తాడు, ఆ ప్రేరణ అనేటువంటిది పోషణ జరగడానికి అలాంటి సాధకుల యొక్క సాంగత్యం చాలా అవసరం. ముచ్చుకుందుని భగవంతుడు ప్రేరేపించాడు, తన దర్శనమిచ్చాడు, అదేవిధంగా తనకి దివ్య దర్శనం చేత తనను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు, తనతో సంభాషించేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత నీకు అభ్యాసం అవసరం అని చెప్పి భగవంతుడు ఆయన్ని ఉత్తర దిక్కును పంపించాడు. ఈ అభ్యాసం చేయాలంటే సాంగత్యం చాలా అవసరం కనుక ముచ్చుకుందుడు ఉత్తర దిక్కును వెళ్లి ఆ ఉత్తర దిక్కున ఇలాంటి భావం కలిగినటువంటి సాధకుల సాంగత్యం చేసి భగవంతుణ్ణి అనుగ్రహం పొంది భగవద్ధామం చేరుకున్నాడు. ముచ్చుకుందుడి వ్యవహారం అది. మరి కృష్ణుడు ఏం చేశాడు, కాలయవనుని సంహరించగానే ఆయన ఎంతో సంతోషంతో పెద్ద పెట్టుకుని శంఖారావం చేశాడు. ఆ శంఖారావం ఈయన ఎక్కడో కొండమే చేశాడు. చాలా కొండెక్కారు కదా వాళ్ళు, గుహలు కొండ మీద ఎక్కడో ఉన్నాయి. ఆయన కొండ మీద చేసిన శంఖారావం కింద మధుర నగరంలో ఉన్నటువంటి బలరాముడికి వినబడింది. బలరాముడు మధుర నగరంలో ఏం చేస్తున్నాడు? మధుర నగరాన్ని కాపాడుతున్నాడు. ఆయన కృష్ణ చెప్పాడు, కాలే ఉన్నటి సంగతి నేను చూసుకుంటాను, మధుర నగరం చూసుకో అని చెప్పి. ఎప్పుడైతే కృష్ణుడు శంఖారావం చేశాడో పాంచజన్యం ఋషికేశో, అది వెంటనే బలరాముడికి వినబడింది. వినబడి కృష్ణుడు శంఖారావం చేశాడంటే అక్కడ కాలయవనుడి పని పూర్తయింది అని చెప్పి వెంటనే ఆయన మధుర నగరం బయటకు వచ్చాడు. వెంటనే కృష్ణుడు మరి అంత కష్టపడి పర్వతం పైకి ఎక్కాడు. పర్వతం పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మధురానికి వెళ్ళాలి. ఆయన అనుకున్న పని పూర్తయింది, ఇప్పుడు ఏం కావాలి? వెంటనే మధుర నగరానికి వెళ్ళడం కావాలి. ఎందుకని? ఆ మధుర నగరానికి ఉన్నటువంటి ప్రమాదాన్ని తీసేయాలి. ప్రమాదం మధుర నగరంలో ఇంకా ఉంది కదా. ఇప్పుడు సంహరించబడింది ఎవరు? ఎవరు? కాలయవనుడు మాత్రమే. అతనికి చాలా చాలా కోట్ల సైన్యం ఉంది. ఆ సైన్యంతో మధుర నగరం చుట్టూ ఉంది, దాన్ని సంహరించాలి. అందుకని కృష్ణుడు ఏం చేశాడు? సంకల్పించాడు. ఆయన సంకల్పించగానే వెంటనే చక్కటి రథం వచ్చేస్తుంది. మంచి అశ్వాలు ఉన్నటువంటి రథం ఒకటి వచ్చేస్తుంది. కృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించి వెంటనే దిగేశాడు. దిగేసి మధుర నగరం దగ్గరికి వెళ్ళాడు. ఈయన ఈ రథంలో మధుర నగరం చేరుకునే లోపల బలరాముడు మధుర నగరం నుంచి బయటకు వచ్చేసాడు. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, తన యొక్క భక్తుల్ని రక్షించడం కోసం తాను ఏ స్థితినైనా సరే తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందే ఆ కాలయవనుడు తరుముతూ ఉన్నప్పుడు అదే కొండెక్కడానికి ఆయన ఏం ఉపయోగించాడు? తన పాదాలు ఉపయోగించాడు. ఆ పర్వతాల్లో పరిగెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు అదేమి అక్కడ మార్గమేమి లేదు కొండ గుహకి. ముళ్ళ పొదలు, రకరకాలైనటువంటి తీగలు, ఈ బ్రహ్మజముడు ఇలాంటివన్నీ ఉన్నటువంటి ముళ్ళ చెట్లు అవన్నీ ఉన్నాయి. అలాంటి చోట కూడా ఆయన అవేమి లెక్క చేయకుండా తన భక్తుడైనటువంటి ముచ్చుకుని కాపాడాలి, ఆ ప్రయత్నంలో మాత్రమే ఈ అసురుల్ని వధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్తున్నాడు అన్నమాట. భగవంతునికి ఉద్దేశం ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటుంది. పరిత్రాణాయ సాధునాం చేయాలి, ఆ చేసే ప్రయత్నంలో వినాశాయ దుష్కృతం చేయాలి. భగవంతునికి ప్రయోజనం కేవలం వినాశాయ దుష్కృతం కాదు. ఒకవేళ దుష్టులను సంహరించడమే భగవంతునికి ఏకైక ప్రయోజనార్థం అయితే ఆయన దానికోసం భగవద్ధామం నుంచి అవతరించవలసిన అవసరమే లేదు. ఎందుకని? పరాశక్తి వివిధయస్వయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. భగవంతునికి అనేక అనేక అనంత శక్తులున్నాయి. ఆయన సంకల్ప బలం చేత ఆ శక్తులలో జ్ఞాన బల క్రియలను కలిగించి పంపించగలడు. కానీ ఆయనకు ఉద్దేశం పరిత్రాణాయ సాధునం, తన భక్తుల్లో ఉన్నటువంటి భక్తిని రక్షించాలి, ఆ రక్షించినటువంటి భక్తిని పోషించాలి అనేటువంటిది దృఢమైనటువంటి ధ్యేయం గనక, ఆ ధ్యేయం కోసమే భగవంతుడు ఇక్కడికి అవతరిస్తున్నాడు. మొన్న మనం పాడాం కదా, గోపీనా తుమి కృపా పారాభార, నువ్వు చాలా కృపామయుడివి. జీవుల కారణే ఆసియా ప్రపంచే, జీవులను ఉద్ధరించడం కోసం అని చెప్పి ఆసియా ప్రపంచే ఈ ప్రపంచానికి నువ్వు అరుగించావు. అరుగించి ఏం చేశావు? లీలా కొయిలు సువిస్తార, విస్తారమైనటువంటి విభిన్న లీలలు చేశావు. ఎవరి కోసం? ఈ జీవులను ఉద్ధరించడం కోసమే. అందుకని ముంచుకుని ఉద్ధరించడం అనేటువంటి ధ్యేయంతో వెళ్ళాడు భగవంతుడు. అలా వెళ్ళేటప్పుడు కాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి ముచ్చుకునుడి ద్వారా కాలయవనుణ్ణి సంహరింపజేసి ఆ తర్వాత ముచ్చుకుందుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని అనుగ్రహించాడు. అనుకున్న కార్యం పూర్తయిన తర్వాత మళ్ళీ దిగి రావలసినటువంటి అవసరం లేదు భగవంతునికి. ఎందుకని? మధుర నగరం ఆపదలో ఉంది, దాన్ని కాపాడాలి. వెంటనే సంకల్పించాడు, రథం వచ్చేస్తుంది, ఆ రథాన్ని అధిరోహించేశాడు, టక్కన దిగేశాడు. భగవంతుడు ఏం చేస్తున్నాడు? తన భక్తులను రక్షించడానికి తాను ఏ స్థితి అవసరమైతే ఆ స్థితి తీసుకుంటున్నాడు. తాను ఏ విధమైనటువంటి అవతరణ అవసరమైతే ఆ విధమైన అవతరణ తీసుకుంటున్నాడు. మనం చూసేటువంటి దశ అవతారాలన్నీ ఆ విధమైనటువంటివే. మత్స్య అవతారం, లేకపోతే కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, లేకపోతే పరశురామ అవతారం, ఇవన్నీ ఈ అవతారాల యొక్క అంతర్ద్దేశం ఏమిటి అంటే వివిధ రకాలైనటువంటి అది జలచరమ, భూచరమ, పశుపక్ష, మానవ, దేవత ఏదైనా సరే తన భక్తును రక్షించుకోవడం కోసం తాను ఏ విధమైనటువంటిదైనా చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి భరోసా భగవంతు నుంచి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముచ్చుకుందుడు ఆ ప్రార్థనలు అడుగుతున్నాడు. అక్కడెక్కడో మధుర నగరం నుంచి ఇక్కడికి వచ్చారంటే ఈ కొండ మీదకి కాళ్ళన్నీ కూడా ముళ్ళు గుచ్చుకుని కందిపోయి ఉంటాయి కదా అని చెప్పి బాగా అడిగాడు. భగవంతుడు ఆ గుచ్చుకున్నటువంటిది ఆయనకేమీ అనిపించలేదు. ఈ మాట అన్నాడు చూడండి, ఆ మాటకి భగవంతుడు ఎంతో ఆనందపడిపోయాడు. అలా కృష్ణుడు కిందకి వెళ్ళిన తర్వాత బలరాముడు మధుర నగరం నుంచి బయటకు వచ్చేసి ఏం చేయమంటావు ఇప్పుడు, ఏం చేసేదేంటి, మన కోసం ఇంతమంది సైని ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మనం మన అభిమానాన్ని చూపించాలి అని. మన అభిమానాన్ని ఎట్లా చూపించాలి అని అడిగాడు బలరాముడు. మన అభిమానం చూపించాలంటే చాలా చాలా సులభం. నువ్వు నాగులు అందుకో, నేను నందక ఖడ్గం అందుకుంటాను, మన అభిమానం చూపిద్దాం వాళ్ళ మీద అని అని చెప్పి వెంటనే బలరాముడు నాగులు తీసుకున్నాడు, కృష్ణుడు నందక ఖడ్గం తీసుకున్నాడు. సైన్యం మీద విరుచుకుపడ్డారు, వాళ్ళ అభిమానాన్ని చూపించేశారు మొత్తం సైన్యం అందరి మీద. అక్కడంతా ఎక్కడ సైన్యం అక్కడ మొత్తం అందరూ కూడాను శిరస్సులు, ముండాలు, కాళ్ళు, చేతులు అన్నీ తెగిపడిపోయి మొత్తం అంతా రక్తపు డోరులే పారుతోంది. ఎక్కడ చూసినటువంటి అన్ని కూడాను మృతదేహాలు. తర్వాత వాళ్ళతో పాటు ఎంతో ఎన్నో ఎన్నో ఆభరణాలు, ఎంతో నగలు చాలా చాలా తెచ్చుకొని ఉన్నారు వాళ్ళు. అవన్నీ కుప్పలు కుప్పలుగా పడిపోయినాయి అన్నమాట అవన్నీ కూడా. కృష్ణుడు ఏం చేశాడు, అరే వీళ్ళు మ్లేచ్చులే కాదనట్లే, కానీ ఇంత దూరం మన దగ్గరికి వచ్చి మన చేతులు సంహరించబడ్డారు కాబట్టి వీళ్ళు మ్లేచ్చులైనా కానీ వీళ్ళ సంపదని మన యొక్క కొత్తగా నిర్మించినటువంటి కొత్తగా వాళ్ళు పాపం ఒక సిటీ కట్టారు. ఏం సిటీ అది? ద్వారక. ఆ సిటీకి ఉపయోగిద్దాం. ఆ విధంగా వీళ్ళు చనిపోయినా కానీ వీళ్ళ యొక్క సంపద భక్తులకు ఉపయోగపడినట్లుంటుంది అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. బలరాముడు వెంటనే సరే అన్నాడు. మనుషులు పిలిపించి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నగ నట్ర మొత్తం అంతా తీసేసేయండి, ఇదంతా తీసి మనం కొత్తగా కట్టుకున్న సిటీకి ఉపయోగిద్దాం అని చెప్పేసి చెప్పారు. చెప్పగానే మొత్తం వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఆభరణాలు అవన్నీ కూడా తీస్తున్నారనమాట. అవన్నీ తీసేసి ఆ ద్వారక నగరానికి ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నారు. ఇంతలో జరాసంధుడు వచ్చేసాడు. జరాసంధుడు వచ్చేసరికి ఆ జరాసంధుడిని వాళ్ళు ఏ విధంగా ఆట పట్టించారు అనేది ముందు ముందు శ్లోకాల్లో వస్తుంది. జరాసంధుడి యొక్క కార్యం అంతా అయిపోయిన తర్వాత జరాసంధుడు అతనేం చేస్తాడు, కృష్ణుని ఏ విధంగా సంహరించాలని ప్రయత్నిస్తాడు. కృష్ణుడు అతనితో ఇంతకుముందు కాలయవనుడితో ఏ విధంగా అయితే చిన్న పందెం కలిశాడో ఈ జరాసంధుడితో అదే పందెం కలుస్తాడు. ఏమంటాడంటే, నీకు సత్తా ఉంటే నన్ను పట్టుకో చాలని చెప్పంటాడు. కాలయవనుడితో ఇదే రకమైనటువంటి పని, నీకు సత్తా ఉంటే నన్ను నువ్వు పట్టుకో చాలు, మా ఇద్దరిని కృష్ణ బలరాముని నన్ను సరే అని చెప్పన్నాడు జరాసంధుడు. కృష్ణ బలరాములు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. చాలా దూరం సైనికులందరూ వెంటబడినా సాధ్యం కల, వాళ్ళందరూ పరిగెత్తి 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 అలసి పడిపోయారు. ఎందుకంటే కృష్ణుడు ఎంత వేగంతో చేరిస్తున్నాడు, ఆయన వేగం ఎటువంటిది, అది మన మనస్సుకి అన్నది. ఎందుకంటే మనోవేగం కన్నా ఎక్కువగా ఉంటుంది ఆయనది. భగవంతుని యొక్క వేగం భాగవతంలో పరశురాముని అవతారం గురించి వర్ణించేటప్పుడు చెప్పారు. పరశురాముడు క్షత్రియులు వధించేటప్పుడు ఆయన గొడ్డలు తీసుకున్నాడు, గొడ్డలు తీసుకుని క్షత్రియులందరినీ వధిస్తున్నాడు. వధించేటప్పుడు పరశురామునికి గొడ్డలి మనోవేగంతో కదులుతుందంట. మనోవేగంతో కదులుతున్నటువంటి ఆ గొడ్డలి పరశురాముడు కొంచెం అలసటొచ్చి వాయువేగానికి తగ్గిందంట. వాయువేగం అంటేనే అది ఎంతో ప్రచండంగా ఉంటుంది, మనోవేగం దానికి అందనటువంటిది. ఆయన గొడ్డలి మనోవేగంతో కదులుతూ కొంచెం అలిస్తే వాయువేగానికి తగ్గింది, అంతే, అంతకన్నా లేదు. అంత వేగంతో కదులుతుంది ఆ గొడ్డలి. భగవంతుని యొక్క వేగం అటువంటిది. అందుకని సైనికులు ఎవరు పట్టుకోలేక వాళ్ళంతా అలిసి కింద పడిపోయారు.
జరాసంధుడు కష్టపడి పరిగెత్తి ఎట్లాగో పట్టుకుందామని ప్రయత్నించాడు కానీ అప్పుడు కృష్ణ బలరాములు ఇద్దరు ప్రవర్షణ అనేటువంటి ఒక పర్వతం ఎక్కేస్తారు. ప్రవర్షణ అంటే ఇంద్రుడు ఎప్పుడు అక్కడ వర్షం కురిపిస్తూ ఉంటాడు, ఆ పర్వతం ఎక్కుతారు వాళ్ళు. ఆ పర్వతం ఎక్కిన తర్వాత జరాసంధుడు చూసి దొరికారు ఇంకా వెళ్ళు. ఈయనకి అప్పటికే పరిగెత్తి పరిగెత్తున్నాడు, ఇంక కొండకి శక్తి లేదు. కొండకెళ్ళండి చాలా ఆయాసపడతాం కదా. ఆ మధ్య మన భక్తులు కూడా అహోగారు వెళ్ళారు, ఆ కొండెక్కడానికి చాలా చాలా కష్టపడ్డారు. అందుకనే జరాసంధుడు కొండెక్కడం కష్టం అనిపించి ఏం చేశాడంటే ఓ పని చేద్దామని కొండకి నిప్పు పెట్టేస్తే సరిపోయింది కదా అనుకున్నాడు. మొత్తం సైనికులను పిలిపించి కొండ చుట్టూ కూడా నిప్పు వేయించేశాడు. జరాసంధుడికి విషయం తెలియదు, బృందావనంలో దావాగ్ని వచ్చినప్పుడు రెండుసార్లు దావాగ్ని వస్తే కృష్ణుడు ఏం చేశాడు అని చెప్పి మొత్తం అంతా పిలిచేశాడు. దావాగ్ని ప్రసంగం అని చెప్పి మనం అధ్యయనంలో కూడా చదువుకున్నాం. ఖాళీ నీళ్ళు తర్వాత వస్తున్నారు. ఖాళీడు వీళ్ళు అయిపోగానే అందరూ యమునానది వడ్డును పడుకుంటే ఈ ఖాళీడు స్నేహితుడు ఎవరో ఉన్నాడంట, ఒక అగ్ని రాక్షసుడు. అతను వెంటనే అడవిలో అగ్ని పుట్టించేశాడు. అందరూ అగ్నిలో చిక్కుపోయారు. అగ్నిలో చిక్కుపోతే వెంటనే కృష్ణుడు వాళ్ళందరినీ కూడా మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పి అగ్ని అంతా ఆయన పిలిచేశాడు. విషయం జరాసంధుడికి తెలియదు పాపం, అందుకని ఆయన అగ్ని పెట్టాడు. కృష్ణుడు అవేం పట్టించుకోకుండా కింద ఆయన మంట పెట్టడం చూశాడు. చూసి వెంటనే బలరాముడు కృష్ణుడు, అది 11 యోజనాలు ఎత్తున్నటువంటి శిఖరం, అది ప్రవర్షణ శిఖరం. ఆ శిఖరం నుంచి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఏం చేశారంటే ఒక్క ఉదుటిన క్రిందికి దూకేశారు అవతల వైపు నుంచి. మీరు ఇక్కడ చూసేటువంటిది అదే అనమాట. ఇక్కడ చూశారు కదా కృష్ణ బలరాములు ఆ ప్రవర్షణ పర్వతం మీద నుంచి దూకడం అనమాట. 11 యోజనాల పర్వతం నుంచి అవతల వైపు దూకేస్తారు. దూకేసి వాళ్ళు దిగేసి చిన్నగా వాళ్ళు కొత్తగా సిటీ కట్టుకున్నారు కదా, ఆ సిటీకి వెళ్ళిపోతారు. ద్వారకా సిటీకి వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఏమిటి ఈ మ్లేచ్చుల యొక్క నగ నట్ర అంతా ఉందే, దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ద్వారకా నగరం యొక్క ప్రహరీ గోడ కాంపౌండ్ వాళ్ళకు ఉపయోగిస్తారు. వాళ్ళు భగవంతుడు ఏ ఒక్కరి యొక్క సేవలను కూడా ఆయన తీసాడు. తన దగ్గరికి ఏ భావంతో వచ్చినా సరే వాళ్ళని అతను మంచి చేయకుండా వదిలిపెట్టాడు. తన పట్ల ద్వేషభావంతో వచ్చినా కానీ మ్లేచ్చులందరూ కూడా ఆ కోట్లాది మంది మ్లేచ్చులు కృష్ణ బలరాముల చేతులు వధించబడినవారే కదా. భగవంతునికి దగ్గర ఐశ్వర్యం లేక కాదు, ఆయన ద్వారకా నగరం ఆయనకు కావలసినంత సంపన్నత లేదు అని కాదు, కావాలని మ్లేచ్చుల యొక్క ఆభరణాలన్నీ కూడా ద్వారకా నగరం యొక్క ప్రహరీ గోడకు ఉపయోగించాడు భగవంతుడు. మొత్తం ప్రహరీ గోడ అంతటికీ వీళ్ళ ఈ కోట్లాది మంది ఎవరైతే కాలయవనుడి యొక్క సైన్యం ఉందో ఆ సైన్యాన్ని యొక్క బంగారాన్ని తీసుకెళ్లి అక్కడ ఉపయోగించేశాడు. ఇది భగవంతుడు చూపించేటువంటి కృప. ఏ ఒక్కరిని కూడా ఆయన తీసేయడం అన్నమాట. ఇక ఈయన ఈ ఫలానా వ్యక్తి ఈ చిన్న సేవ చేశాడంటే కూడా భగవంతుడు అతను గుర్తుపెట్టుకొని అతనికి ఇవ్వాల్సినటువంటి ప్రయోజనం అతనికి ఇచ్చేస్తాడు. భగవంతుని మీద ద్వేషభావంతో వెళ్ళిన వాళ్ళకే భగవంతుడు అంత ఆత్మీయత చూపిస్తున్నాడు అంటే, భగవంతుని పట్ల స్నేహభావంతోనో లేకపోతే మైత్రిభావంతో వెళ్ళే వాళ్ళకి భగవంతునికి ఎంత ఆత్మీయత చూపిస్తాడు అనేటువంటిది మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఇలా కృష్ణుడు ద్వారకా నగరం వెళ్ళి ఆ ద్వారకా నగరంలో ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం? జరాసంధుడి కోసం. జరాసంధుడు ఎక్కడో ఉన్నాడు, ఇంకా ఆ పర్వతాల దగ్గర ఎక్కడో చిక్కుపోయాడు. అవంతా మళ్ళీ సైన్యానంతా కింద పడిపోయిన వాళ్ళందరినీ సమీకరించుకొని మళ్ళీ వస్తే అప్పుడు మళ్ళీ ఆయన సంగతి చూడొచ్చు అని చెప్పి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ప్రహరీ కూడా విషయాల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు అనమాట. భగవంతుడిని ముచ్చుకున్నుడు కాలస్వరూపుడు అని చెప్పేసి ఒక శ్లోకం చెప్పాడు. భగవద్గీతలో కూడా కాల కలయతామహం అనేటువంటి భగవద్గీత శ్లోకం ఉంటుంది. కాలస్వరూపుని నేనేం చెప్పి చెప్తాడు, భగవంతుడు కాలస్వరూపుడు అయినప్పటికీ కూడా సమస్తము భగవత్ సంబంధమైనటువంటి కాలం అయినప్పటికీ కూడా భగవంతుని నిర్దేశానుసారం బద్ధజీవులకి అభివృద్ధి కోసం అని చెప్పి ఆ భగవంతుడే కాలంలో కొంత సమయాన్ని శక్తిగా ఉంచి పెడతాడనమాట. ఇప్పుడు ఏకాదశి కృష్ణుడికి ఇష్టమైంది అని చెప్పి అంటాం, మిగతా రోజులు కృష్ణుడికి ఇష్టం కావనే భగవంతుడు ఆ ప్రత్యేకమైన ఏకాదశి తిథిని శక్తిగా ఉంచిపెట్టాడు. ఎందుకని? బద్ధజీవులకి ఉద్ధరణ కోసం. ఆ విధంగా ఒక్క రోజున వాళ్ళు ప్రయోజనం పొందుతారు అని లేదు. శ్రావణ మాసం అని కార్తీక మాసం అని ఇలాంటి మాసాల గురించి మనం చెప్తూ ఉంటాం, చైత్ర మాసం, మాఘమాసం. అది భగవంతునికి అత్యంత ప్రాధాన్యత కలిగిన మాసాలు అని చెప్పి చెప్తాం. అలా అని చెప్పేసి ఆయన మిగతా మాసాలకి ఆయనకు సంబంధం లేదనా, లేకపోతే ఆ మిగతా మాసాలు ఆయన భక్తి చేస్తే ఫలితం ఉండదనా? కాదు, భగవంతుడు ఆ మాసాలను ప్రత్యేకించి శక్తిగా ఉంచి పెట్టాడు కాబట్టి సంవత్సరం మొత్తం చేయకపోయినా కనీసం ఆ మాసంలో చేసే వాళ్ళు అభివృద్ధి ఎక్కువ సాధిస్తారు అని. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక మ్లేచ్చుల యొక్క నగ నట్ర కూడా భగవంతుడు వదిలిపెట్టుకుని తన సేవకు ఉపయోగిస్తున్నాడు. భగవంతుని యొక్క గొప్ప విశేషం అటువంటిది. ద్వారక నగరం ఆయనకి శాశ్వతమైనటువంటి ధామంలో ఒక భాగం అది. దానికి ప్రహరీ గోడగా వీళ్ళ యొక్క నగలను ఉపయోగిస్తున్నాడంటే భగవంతుడు అత్యంత నీచమైనటువంటి దానిలో నుంచి కూడా అత్యంత ఉన్నతమైనటువంటి దానిని తీసి తన సేవకు ఉపయోగించుకోగలుగుతాడు. అట్లా మనకి ఈ కాలమానాల్లో సూర్యమానం చంద్రమానం అని చెప్పేసి రెండు వస్తున్నాయి. చంద్రమానం అని అంటేనేమో దానికి సంవత్సరంలో 354 రోజులు ఉంటాయి. సూర్యమానం అంటేనేమో దానికి సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. అంటే వచ్చేసి ఎంత వచ్చింది? 11 రోజులు వచ్చింది. ఇలా ఈ 11 రోజులు ప్రతి 33 నెలలకి ఒకసారి 11 రోజులు కలుస్తాయి అన్నమాట. ప్రతి 33 నెలలకి 11 రోజులు అట్లా యాడ్ అయినప్పుడు ఏమవుతాయంటే అవి 29 లేదా 30 రోజులుగా అవి తయారవుతాయి. అలా ప్రతి 33 నెలలకి ఒకసారి జరుగుతుంది కాబట్టి ప్రతి 33 నెలల తర్వాత ఒక మాసం తయారవుతుంది. 30 రోజులది ఒక మాసం తయారవుతుంది. ఎప్పుడు? ప్రతి 33 నెలలకి ఒకసారి. ఎందుకంటే సూర్యమానం చంద్రమానం వ్యత్యాసాల వల్ల 11 రోజుల వ్యత్యాసం ఉంటుంది. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి రెండు కలుస్తాయి. ఏది? సూర్యమానము చంద్రమానం కలుస్తాయి. ఆ 60 సంవత్సరాల తర్వాత కలిసే సన్నివేశం మాత్రం అత్యంత శక్తివంతమైందని చెప్పి చెప్తాయి శాస్త్రాలు. అలా ప్రతి 33 నెలల తర్వాత వచ్చేటువంటి ఒక అధిక మాసం ఏదైతే ఉందో ఆ అధిక మాసం జనసామాన్యం చేత అధిక మాసంగాను అశుభ మాసంగాను చెప్పబడుతుంది. అంటే ఇంకా ఆ మాసంలో ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేకుండా ఇది ఎందుకంటే అదనంగా వచ్చింది. శరీరంలో ఏదైనా అదనంగా పెరిగితే అది అనవసరం ఉంటాం మనం, అంతే కదా. కొద్దిమందికి 5 ఉంటే 6 పెరుగుతాయి, కింద కానీ కాలు వేళ 5 ఉంటే 6 వస్తుంటాయి. అది అదనంగా వచ్చింది, అంతే, అవసరం లేదు. అలా ఇది 12 ఉండేది 13 వచ్చేస్తుంది 3 సంవత్సరాలకు ఒకసారి. ఆ అదనంగా వచ్చిన మాసాన్ని అశుభ మాసంగా భావించి దానిలో ఏ కార్యక్రమాలు చేయకుండా ఉన్నారు. ప్రతి మాసం కూడా ఒక మూర్తి, ప్రతి నది కూడా ఒక మూర్తి, ప్రతి నక్షత్రం కూడా ఒక మూర్తి, ప్రతి గ్రహం కూడా ఒక మూర్తి, వేదం కూడా ఒక మూర్తే. వేదం మనం ఈ విధంగా గ్రంథ రూపంలో చూస్తున్నాము, కానీ ఇది వేదం కూడా ఒక పురుషుడు. ఇదే భాగవతంలో వేద పురుషుల స్థుతులు అని చెప్పి ఉంటాయి. ఒక చోట వేద పురుషులందరూ కలిసి గోపికల్ని స్థుతిస్తూ ఉంటారు. మీ ఇంత ఒడివి, ఇంత వేదాలు, ఇంత వర్ణన ఉంది, భగవంతుడి గురించి ఇంత విస్తారమైనటువంటి వర్ణన ఉన్నా కూడా చివరికి భగవంతుడు దేవదేవుడు గోవిందుడు గోపికల దగ్గర ఆయన సేవ చేస్తున్నాడు అని చెప్పి వేద పురుషులు గోపికల్ని స్థుతిస్తారు అన్నమాట. అలా ఈ అధిక మాసం లేదా ఈ అశుభ మాసం అనేటువంటిది ఏమైందంటే బాధతో భగవంతుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందనమాట. ఈ విధంగా ఉన్న పరిస్థితి అని చెప్పి అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే నీకు అధిక మాసం జనాలందరూ ఏమంటున్నారు? అశుభ మాసం అంటున్నారు. నువ్వు అశుభ మాసం కాకుండా అత్యంత శుభమాసంగా నేను తయారు చేస్తాను, నాకెవరు దిక్కులేరని చెప్పేసి అంటున్నాను. ప్రతి మాసానికి ఉంటే ఒక దిక్కు ఉంది, నాకెవరు దిక్కులేరు అని చెప్పి అంటుంది. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. భగవంతుడు ఏమన్నాడంటే నీకు దిక్కు నేనే, ఇక నుంచి నిన్ను పురుషోత్తమ మాసం పేరుతో పిలుస్తారు, కాబట్టి నువ్వు నా యొక్క సేవ చేసుకుంటూ నీవు హాయిగా ఉండొచ్చు అని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడంటే అప్పటి నుంచి ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా ప్రవేశపెట్టి పురుషోత్తమ మాసం అనేది అన్ని మాసాల కన్నా కూడా ఏది మాఘమాసం కార్తీక మాసం లేకపోతే వైశాఖ మాసం అని చెప్పి అమ్మగారులు రకరకాలైన వ్రతాలు నోములన్నీ చేస్తుంటారే వాటన్నిటికన్నా కూడా అత్యంత ఉన్నతమైనటువంటిది అని చెప్పి చెప్తా. ఈ పురుషోత్తమ మాసం గురించి ఒక మహాత్మ్యం ఉందన్నమాట. పురుషోత్తమ మాసంలో మనము తెలిసి చేసినా తెలియ చేసినా భగవంతుని యొక్క అనుగ్రహం ఎంతలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ అది. హతధన్వ అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆయన చాలా చాలా ధార్మికంగా పద్ధతిగా నడుచుకున్నామనేటువంటి ఒక మంచి రాజు. కానీ అతను రాజు అయిన తర్వాత రాజు వైభోగాలకు అలవాటైపోయి అతను భగవత్స్మరణ అనేటువంటిది కొంచెం విస్మరించి తన పాటికి తను నడుచుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతను వేటాడడానికి అడవిలోకి వెళ్తాడు. ఒక జింక కనబడుతుంది. ఆ జింకను వేటాడాలని చాలా దూరం వెళ్ళి వెళ్ళి సైన్యానికి దూరం అయిపోయి వేరే అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ అడవిలో అక్కడ జింక కనపడక ఇది సైన్యం దూరం అయిపోయి ఎటు వెళ్ళక తెలియక ఆయన దగ్గరలో ఒక చెరువు ఉంటే గుర్రాన్ని ఒక చెట్టు కట్టేసి ఆ చెరువు దగ్గర నీళ్లు తాగేసి కాస్త విశ్రమిస్తాడు. ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయన పైన ఒక చిలుక ఉంటుంది. ఆ చిలుక ఏం చేస్తుందంటే ఈ విధంగా చెప్తుందన్నమాట, పాపం భౌతిక జగత్తులో జీవులు ఎంత అజ్ఞానంతో ఉంటారు, ఏదో కాస్త ఇంద్రియభోగం దొరికింది కదా అని చెప్పి ఆ ఇంద్రియభోగంలోనే ఉత్తలవిడిగా వ్యాపకాలతోనూ రకరకాలైనటువంటి సుఖాలతోనూ మునిగి తెలుతూ మానవ జీవితం యొక్క అంతిమ ప్రయోజనం భగవంతునికి సేవ, భగవత్ సాక్షాత్కారం పొందడం అనే విషయాన్ని విస్మరించి ఎంత మూర్ఖులవుతున్నారు అని చెప్పి అంటుంది ఆ చిలక. ఈ రాజుగారికి పక్షి భాష తెలుసు. ఆ రోజుల్లో క్షత్రియులకి ఈ జంతు భాషలు కూడా నేర్చుకునేటువంటి ఇది ఉండేది. చిలక ఏది చెప్పిందో అది వింటాడు ఆయన. విని ఆయనకి పదే పదే అదే గుర్తుకొస్తూ ఉంటుంది. తర్వాత సైనికులు ఈయన వెతుక్కుంటూ వస్తారు. ఆయన వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. వెళుతున్నా కానీ చిలక చెప్పిన మాట పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. రాజ్యానికి వెళ్ళగానే అంతలో వాల్మీకి వస్తాడు ఆయన దగ్గరికి. అంటే వాల్మీకి వచ్చాడంటే ఇది ఏ యుగంలో జరిగినట్టు, త్రేతా యుగంలో జరిగినట్టు. వాల్మీకి ఆయన దగ్గరికి వచ్చి, ఏమిటి మీరు కొంచెం దిగులుగా కనపడుతున్నారు, రాజ్యం అంతా బాగానే ఉందా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి అడుగుతారు. అడిగితే ఆయన చెప్తాడు, నాకేం పర్వాలేదు బాగానే ఉంది, కానీ ఎందుకో నేను ఏదో తప్పు చేస్తున్నాను అనేటువంటి భావన మొన్న అడవికి వెళ్ళి వచ్చినట్టు నుంచి కలుగుతుంది అని చెప్పి. ఏం తప్పు చేస్తామనే భావన, ఒక క్షత్రియుడిగా ఒక రాజుగా ఉండి ఐదు సుఖాలు అనుభవిస్తున్నాను, ఏదో పక్కగా పరిపాలన చేస్తున్నానన్న మాటే కానీ హృదయంలో వెలుతుగానే ఉంది, భగవత్ సంబంధమైన సేవలు ఏది చేయడం లేదు. నేను మొన్న అడవికి వెళ్ళినప్పుడు ఒక చిలుక చెట్టు మీద ఉండి నేను విశ్రాంతి తీసుకుంటూ ఉంటే వేటకు వెళ్ళి అలసిపోయి ఆ చిలుక ఈ మాట చెప్పింది, తుచ్చమైన ఇంద్రియభోగాలు పడి కొట్టుకులాడుతూ జీవితం యొక్క నిజ ప్రయోజనాన్ని మర్చిపోతున్నారు కొద్దిమంది మూర్ఖులైనటువంటి వాళ్ళు అని చెప్పింది. అదే మాట మనసులో పదే పదే గుర్తుకొస్తుంది. అప్పటి నుంచి బాధగా ఉంది. వాల్మీకి వెంటనే ఏమంటారంటే, ఒకసారి దివ్య దృష్టి ఆలోచించి ఆ చిలుక ఎవరో కాదు, సాక్షాత్తు నీ కుమారుడే అని చెప్పి అంటాం. ఈయనకి ఆశ్చర్యమైపోతాం, అది నా కుమారుడు, అది ఎట్లా సాధ్యమైంది, నా కుమారుడు భార్య బిడ్డలు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి అంటాడు. ఈ జన్మలో కాదు ముందు జన్మలో నీ కుమారుడు అని చెప్పి అంటాం. అసలు ఏం జరిగిందో చెప్పండి స్వామి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వాల్మీకి చెప్తాడు, ముందు జన్మలో నువ్వు సుదేవ అనే బ్రాహ్మణుడిగా ఉన్నావు, గౌతమ ఋషి కుమార్తె అయినటువంటి గౌతమి నిన్ను వివాహం చేసుకుంది. గౌతమిను నువ్వు ఇద్దరు ఎంతో హాయిగా భగవంతుని యొక్క భక్తి చేస్తూ వైష్ణవులుగా మీరు బ్రతుకుతున్నారు. మీరు వైష్ణవులుగా బ్రతుకుతున్నప్పుడు ఏమైందంటే సంతానం లేక మీరు బాధపడుతున్నారు. మీ ఉద్దేశం ఏంటంటే మన వంశ పారంపర్యంలో ఈ వైష్ణవత్వాన్ని ఇంకా కొనసాగించడానికన్నా సంతానం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు, కానీ సంతానం లేక బాధపడుతున్నారు. ఒక రోజున ఆ కథలోకి వెళ్తే సుదేవ ఏం చేశాడంటే, నాకు జీవితం నచ్చలేదు, సంతానం లేనటువంటి జీవితం ఇది కూడా ఒక జీవితమేనా, నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాను. వెంటనే గౌతమి ఏముందంటే, అంత మాట అనకండి, మనం ఎవరము, వైష్ణవులం, ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు మనల్ని చూసుకునేది, భగవంతుడు విష్ణుమూర్తి. కష్టం వచ్చినప్పుడు కృష్ణ అనాలి కానీ కష్టం వచ్చినప్పుడు నేను కాలం చేస్తానంటే ఎట్లా. కాబట్టి మీరు భగవంతుని గురించి, జనార్దనుని గురించి, మీరు జనాలను కాపాడేటువంటి వాడు ఆయనే కనుక మీరు జనార్దనుని గురించి ప్రార్థించండి అని చెప్తున్నా. అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా కూర్చొని ఎంతో తీవ్రంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామజపం చేస్తూ భగవంతుని ప్రార్థిస్తారు చాలా తీవ్రంగా. వాళ్ళ తీవ్రతకి దేవతలే భయపడిపోతారు, అంత తీవ్రంగా చేస్తారు. భగవంతుడు విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యి వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి మీకేం కావాలో కోరుకోండి అని చెప్పి అడుగుతారు. అడిగితే ఆయన ఏమంటాడంటే, నాకు సంతానం కావాలని అడుగుతారు.
విష్ణుమూర్తి చెప్తాడు, ఇప్పటి నుంచి ఒక 7 జన్మల వరకు నీకు సంతాన భాగ్యం లేదు, కాబట్టి దయచేసి ఇంకేమన్నా వరం కావాలంటే అడిగి ఇస్తానని చెప్పి అంటాడు. బ్రాహ్మణుడేమో నాకు ఇస్తే సంతాన భాగ్యం ఇవ్వండి, లేదంటే నాకు అవసరం లేదు అని చెప్పి అన్నాడు. అనగానే విష్ణుమూర్తి ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఎలా అడుగుతున్నారు, మీరు భక్తుల ముందు కూడా ఈ విధమైనటువంటి స్థితి నేను చెప్పాను, చెప్పినా కూడా మీరు ఇలా అడుగుతున్నారు ఏంటి అని చెప్పి అంటారు. అనంటే అయితే ఇక నాకు అవకాశమే లేదా స్వామి అని అన్నారు. లేదుగాక లేదు, 7 జన్మల వరకు లేదని చెప్పాను. ఆయన వెంటనే శ్రద్ధ పడిపోతాడు, నాకు ఇంకా అవకాశం లేదు, ఇప్పుడే కాదంట రాబోయే 7 జన్మల వరకు అవకాశమే లేదు అని చెప్పి. అంటే ఈ రోజులంటే గర్భస్రావాలకి ముందుకు దూకుతున్నారు, కానీ ఆ రోజుల్లో సంతానం అని అంటే భగవంతునికి వరప్రసాదం అని చెప్పి భావించి వాళ్ళని భగవత్ కైంకర్యంలో నిమగ్నం చేయడం కోసం అని చెప్పి సంతానం తప్పనిసరి అని చెప్పి భావించేవాడు. ఆ అవగాహన అట్లుండేది. ఈరోజు అవగాహన మూతపడం అనుకుంటున్నారు. సరే, దానికి మనం చూస్తుంటాం, దానికి రకరకాల నినాదాలు కూడా, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అని చెప్పి. కానీ అలా కాదనమాట. పూర్వ రోజుల్లో ఎంతమంది సంతానం ఉన్నప్పుడు కూడా అందరినీ భగవంతునికి సేవలో నిమగ్నం చేసేటువంటి అవకాశం ఉండేది. ప్రతి కుటుంబానికి కూడా మీరు ఒకసారి పూర్వ ఆశ్రమం చూస్తే ప్రతి కుటుంబానికి భగవత్ సేవకు ఒక బిడ్డనిచ్చేవారు. రామానుజాచార్య ఎంత చేశారంటే తిరుమల కానీ, కాంచీపురం కానీ, మేలుకోట కానీ, శ్రీరంగం కానీ, ఈ 4 ప్రదేశాలు రామానుజాచార్య విపరీతంగా ప్రచారం చేశారు, బోల్ని సుస్థాపితం చేశారు. మందిరాలు అయితేనేమి, పూజా విధానం అయితేనేమి, రకరకాలైనటువంటి పద్ధతులు అయితేనేమి, కానీ అవన్నీ ఆయన ఎలా చేయగలిగారంటే ఆయన దగ్గర ఉన్నటువంటి గృహస్థ భక్తులందరూ కూడా ఆయన సేవ కోసం అని చెప్పి ఇంటికి ఒక బిడ్డ చొప్పున ఇచ్చారు. వాళ్ళని తీసుకెళ్లి ఆయన సేవలో నిమగ్నం చేస్తే ఇంత జరిగింది. ఈరోజు ఇన్ని కోట్ల మంది వచ్చి దర్శనం చేసుకుని మనం ఇంత అనుభవిస్తున్నాం, ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఈ రోజు కూడా నేపాల్ ఆ ప్రాంతాల్లో మీరు వెళ్తే అక్కడ ఈ రోజుకి పద్ధతి ఉంది. ఏంటది, బౌద్ధ మత ప్రచారం కోసం అని చెప్పి ఇంటికి ఒక బిడ్డని భగవత్ సేవ కోసం, ధర్మ ప్రచారం కోసం ఇచ్చేస్తారని. అది ఒక పెద్ద సంస్కారం వాళ్ళకి అక్కడ. కాబట్టి ఈ పద్ధతి కొత్తది కాదు. ప్రభుపాదుల గారు లేకపోతే ఈ కృష్ణచైతన్య ఉద్యమంలో జరిగేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ప్రచారం కోసం సేవకులు అంకితం కావడం అనేది కొత్తది కాదు. ఇది పాతదే పునరుద్ధరించబడినటువంటిది అంతే. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి చేర్పించేవాళ్ళు, ఇప్పుడు భగవత్ సంకల్పం చేత మనం వచ్చి చేరుతున్నాం, అంతే వ్యత్యాసం. ఆ విధంగా ఆ భావంతో ఈ సుదేవ సంతానం కావాలని కోరుకుంటుంటే 7 జన్మల వరకు సంతానం లేదని చెప్పగానే శ్రద్ధ పడిపోయాడు. ఆయన శ్రద్ధ పడిపోవడం చూసి గరుత్మంతుడు చాలా బాధపడ్డాడు. అక్కడే ఉన్నాడు, అరే ఒక మంచి భక్తుడైనా ఈయనకి ఇంత బాధ కలుగుతుంది అని చెప్పి భగవంతుని దగ్గరికి వెళ్ళి, ఎట్లయినా సరే మీరు అనుగ్రహించండి స్వామి, ఆయనకి సంతానాన్ని ఇవ్వండి అని చెప్పి అంటాడు. అనంటే నేను చెప్తున్నాను కదా, సరే నువ్వు భక్తుడివి, నువ్వు కోరితే, లెక్క ప్రకారం అయితే లేదు కానీ నువ్వు భక్తుడు, నువ్వు కోరితే ఇంక నేను చేయకుండా ఉండలేను, కాబట్టి అడిగావు కాబట్టి నువ్వే ఆ వరాన్ని అనుగ్రహించు, నేను నీకు శక్తిస్తున్నాను అని చెప్పి అంటాడు భగవంతుడు గరుత్మంతుడితో. అప్పుడు గరుత్మంతుడు వెళ్ళి దగ్గరుండి ఆ బ్రాహ్మణుడికి, వైష్ణవుడికి వింజామర విసిరి అతను మేల్కొన్న తర్వాత భగవంతుడు నన్ను శక్తిగా ఉంచాడు, నేను ఇస్తున్నాను వరము, నీకు మంచి సంతానం లభిస్తుంది, మంచి భగవద్భక్తుడు నీకు జన్మిస్తాడు అని చెప్తాడు. మంచి భగవద్భక్తుడు నీకు జన్మిస్తాడు, ఆయన ద్వారా లోకానికి ఎంతో మంచి జరుగుతుందని కూడా చెప్తాడు. చెప్తే సరే అని చెప్పేసి ఎంతో సంతోషంతో భగవంతుని ప్రార్థించిన తర్వాత కొన్ని మాసాలకి గౌతమి గర్భవతి అవుతుంది, వాళ్ళకు ఒక శిశువు జన్మిస్తాడు. ఆ శిశువుకి సుఖదేవ అని చెప్పి పేరు పెడతారు, ఆ మగ శిశువుకి. పేరు పెట్టిన తర్వాత ఆయన్ని చాలా జాగ్రత్తగా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటే ఇందులో దేవుల ఋషి ఒకరోజు వాళ్ళ ఇంటికి వస్తాడు. దేవుల ఋషి మీకు తెలుసు కదా, వీళ్ళంతా ప్రామాణికమైన ఋషులు. భగవద్గీతలో కూడా అర్జునుడు అంటాడు, అసితో దేవలో వ్యాస స్వయం చేయవ బ్రహ్మేశ్వే, నారద అసితో దేవల వ్యాస. ఈ 4 ప్రామాణికమైన ఋషులు, చాలా ఆదరైదురు వీళ్ళు. ఆ దేవుల ఋషి వీళ్ళ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సుదేవుని గౌతమిని చూసి దీవిస్తాడు. అంతలో సుఖదేవి ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తాడు. సుఖదేవుని చూడగానే దేవుల ఋషి బాధపడతాడు, ఎందుకు స్వామి బాధపడుతున్నారని చెప్పి అడిగితే ఏం చెప్పమంటారమ్మా, ఈ పిల్లవాడికి 12వ వేట నీతిగండం ఉంది, పిల్లవాడు బ్రతకడైన అది వచ్చేసి బాధ కలుగుతుంది. వాళ్ళు చాలా బాధపడతారు. కానీ మళ్ళీ చెప్తాడు దేవలుడు, ఏదేమైనప్పటికీ కూడా భగవంతునికి ప్రమేయం లేకుండా ఏది జరగదు కదా. భగవంతుని శుద్ధ భక్తుడైనటువంటి గరుత్మంతుడి యొక్క దీవెనతో వచ్చిన వాడు ఈయన, సామాన్యుడు కాదు. కాబట్టి ఖచ్చితంగా మీకు రక్షణ ఉంటుంది, మీరు ప్రార్థించండి చాలు అని చెప్పి అంటాడు. సరే ఇలా రోజులు దొరుకుతూ ఉంటే ఈ పిల్లవాడికి 12 సంవత్సరాల వయసు రాగానే ఒకరోజు ఈ పిల్లలందరూ కలిసి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెరువులోకి వెళ్తారు స్నానం చేయడానికి. ఆ చెరువులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ లోపల నీటి ఊబి ఉండి పిల్లవాడిని లాగేసి ఈ పిల్లవాడు చనిపోతాడు. సుఖదేవ్ పిల్లలందరూ పరిగెత్తుకెళ్ళి తల్లిదండ్రులకు చెప్తారు, మీ పిల్లవాడు ఈ విధంగా చనిపోయాడని చెప్పి. గబగబా ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చి మృతదేహాన్ని ఇంటి ముందు భగవంతుని యొక్క ఆరాధన ముందు పెట్టి చాలా చాలా విపరీతమైన శోకంతో ఏడుస్తారన్నమాట. ఏమని భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఏడుస్తారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చివరికి దిక్కు అదే. భక్తులు ఠాకూర్ ఏమంటారు, సుఖే తాకో దుఃఖే తాకో బోల్ హరి బోల్, సుఖే తాకో దుఃఖే తాకో బోల్ హరి బోల్, బోల్ హరి బోల్, బోల్ హరి బోల్, బోల్ హరి బోల్. సుఖం వచ్చినా కృష్ణునే, దుఃఖం వచ్చినా కృష్ణునే భజించాలి. భక్తుని యొక్క స్థితి అటువంటిది. మనకి కొన్ని జీవితంలో కష్టం అనిపిస్తాయి, కొన్ని ఇష్టం అనిపిస్తాయి, కానీ రెండింటిలో కూడాను భగవంతుని స్మరించడమే ఏకైక ధ్యేయంగా పెట్టుకోవాలి. అది అర్థమైనప్పుడే ఆధ్యాత్మికత సరిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు బయట ఉన్న అవగాహనలో ఆధ్యాత్మికత ఎందుకు సరిగ్గా అర్థం కావట్లేదంటే, దుఃఖం వచ్చినప్పుడు దేవుడు ఉంటే నాకెందుకు దుఃఖం వస్తుంది అంటారు. సుఖం వస్తేనేమో ఇప్పుడు సమయం లేదు, తర్వాత చూద్దాం భగవంతుని సంగతి అంటారు. ఎందుకంటే సుఖాలు అనుభవిస్తున్నాం కదా, సమయం లేదు, తీరిక లేదు. దుఃఖం వస్తేనేమో దేవుడు ఉంటే దుఃఖం ఎందుకు వచ్చిందని. రెండు విధాలు కూడా భగవంతుని విస్మరించేటువంటి పద్ధతి కనబడుతుంది బయట. సుఖం వస్తే గుర్తుపెట్టుకుంటారని కాదు, లేదా దుఃఖం వస్తే గుర్తుపెట్టుకుంటారని కాదు, రెండు విధాలు కృష్ణుని విస్మరిస్తున్నారు. సుఖం వస్తేనేమో వాటిని అనుభవించే విషయంలో తీరిక లేక స్వామి దగ్గరికి రారు. దుఃఖం వస్తేనేమో దేవుడు ఉంటే నాకెందుకు వచ్చింది దుఃఖం, చీ దేవుడి దగ్గరికి నేను రానని అట్లనూ రారు. భక్తుడు రెండిట్లోనూ భగవంతుని దగ్గరికి వెళ్తాడు. సుఖం వస్తే కృష్ణుడు అనుగ్రహం చేత వచ్చిందంటాడు, దుఃఖం వస్తే భౌతికరణ కోసం కృష్ణుడే ఇచ్చాడు అని చెప్పి అనుభవిస్తాడు. వీళ్ళకి దుఃఖం వచ్చింది, హరినామం జపం చేస్తూ ఆ పిల్లవాడి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. అంటే వీళ్ళ శోకం ఏ స్థాయిలో ఉందంటే, తిన్నామా నిద్రించామనేటువంటిది కూడా తెలియనంత శోకంతో భగవన్ నామాన్ని ఏకదాటిగా కీర్తిస్తూ ఏకదాటిగా ఆ పిల్లవాడిని చూసుకుంటూ రోధిస్తున్నారు. ఏకదాటిగా వారం నెల రోజులు వర్షం పడుతూనే ఉంది. మీరేమిటండి అంటే వాళ్ళ శోకం ఏ స్థాయిలో ఉందంటే, నెల రోజుల పాటు హరినామం జపం చేస్తూ ఆ పిల్లవాడి ముందు కూర్చొని శోకించారు నెల రోజులు. వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ నెల రోజులు పురుషోత్తమ మాసం అయింది. పురుషోత్తమ మాసం నెల రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి ఏకదాటిగా హరినామం జపం చేస్తూ ఉన్నారు భగవంతునికి. ఎందుకంటే వాళ్ళు భగవంతునికే మొరపెట్టుకున్నారు, ఇంకెవరు చెప్పుకోవాలి. నెల రోజులు ఆ విధంగా హరినామం జపం చేస్తూ భగవంతుని ప్రార్థించినందుకు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ప్రత్యక్షమయ్యి గరుత్మంతుడు ఇచ్చిన వరం కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది విఫలమయ్యే అవకాశం లేదు. ఏమి మీ ప్రార్థనకి నేను చాలా మెచ్చుకున్నాను, మీకు తెలియకుండా మీరు పురుషోత్తమ మాసం పాటించారు కాబట్టి మీకు వరం అనుగ్రహిస్తున్నాను నేను. మీ అబ్బాయి సుఖదేవ్ 12,000 సంవత్సరాలు ఉండి భక్తునికి భగవంతునికి సేవ చేసుకుంటాడు అని చెప్పి దీవించాడు. వెంటనే ఆ పిల్లోడు మళ్ళీ పునర్జీవితుడయ్యాడు. సుదేవ్ ఎంత సంతోషపడ్డాడు. సుదేవానందును గౌతమి వాళ్ళు వాళ్ళ కాలానుసారం గతించారు. కానీ భగవంతుని యొక్క వరానుగ్రహం చేత సుఖదేవ్ 12,000 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఆ సుఖదేవే ఈ సుదేవ తర్వాత జన్మలో హతధన్వ అనేటువంటి మహారాజుగా పుట్టాడు కదా. పుట్టిన తర్వాత రాజు యొక్క వైభోగాల చేత భగవద్భక్తిని విస్మరించాడు. తండ్రిని వదిలిపెట్టడం ఇష్టం లేక అడవిలోకి వస్తే అడవిలోకి తాను మళ్ళీ వెళ్ళి అక్కడ ఆ చిలక రూపంలో తన తండ్రికి ఇవ్వాల్సినటువంటి ఉపదేశం ఇచ్చాడు. ఇది జరిగినటువంటిది అని చెప్పి వాళ్ళ మీద చెప్తాడు. అప్పుడు హతధన్వ చాలా సంతోషంతో, అయితే పురుషోత్తమ మాసం గత జన్మలో చేసినందుకు నాకు ఇంత భాగ్యం దొరికింది, మళ్ళీ నేను కోల్పోయిన భక్తిని తిరిగి పొందే అవకాశం వచ్చింది,
కాబట్టి అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పి అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు గౌతమ వాల్మీకి చెప్తాడు, తెల్లవారుజామున లేవడం, భగవంతునికి ఆరాధన చేయడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామాన్ని కీర్తించడం, అదేవిధంగా భగవంతునికి ఇష్టమైనటువంటి కీర్తనలు పాడడం, భగవంతునికి అత్యంత ఇష్టమైనటువంటి భాగవతంలో భగవంతుని వైభవాన్ని చెప్పేటువంటి పదోస్కందం 14వ అధ్యాయం చదవడం. 14వ అధ్యాయం ఏమిటి? బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనలు. ఆ బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనలు చదవడం రోజు చేయవలసినటువంటి పనులు అని చెప్పి వాల్మీకి కొన్ని చెప్తాడు. అక్కడ 33వ సంఖ్యకి ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే ఇది అసలు విషయం. 33 నెలల తర్వాత వస్తుంది అధిక మాసం కాబట్టి 33 సార్లు స్వామికి హారతి ఇవ్వాలని, తర్వాత ఇంకా ఏమున్నాయి 33 సార్లు చేయవలసినటువంటివి, ఆ ప్రదక్షిణాలు చేయాలని ఇలాంటివన్నీ కూడా చెప్పారనమాట. ఇవన్నీ కూడాను పురుషోత్తమ మాసంలో చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మన యొక్క భక్తిత సేవ అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతో అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. పురుషోత్తమ మాసం యొక్క శక్తి సామాన్యమైనటువంటిది కాదు. ఇప్పుడు మనం రామావతారం తర్వాత వచ్చేటువంటి పరశురామ అవతారం లీలలో చూస్తే కార్తీ వీర్యార్జునుడు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా ఇదే విధంగా సంతానాలకు బాధపడుతూ ఉంటే ఎవరో చెప్తారు ఆయనకి, ఫలానా వాళ్ళు పురుషోత్తమ మాసం చేస్తే వాళ్ళు సంతాన భాగ్యం పొందారు కాబట్టి నువ్వు కూడా పురుషోత్తమ మాసం పాటించమని చెప్పండి. వాళ్ళు ఎంతో శ్రద్ధగా దంపతులు పురుషోత్తమ మాసం పాటిస్తారు. కార్తీ వీర్యార్జునుడు నేను ఆయన పత్ని. దానికి భగవంతుడు ఎంతో ప్రసన్నుడయ్యి వాళ్ళకు అనుగ్రహించి ఏం కావాలనంటే అత్యంత శక్తివంతుడైనటువంటి కుమారుడు కావాలి అని చెప్పి అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, శక్తివంతుడైన కుమారుడు అంటే ఎటువంటి కుమారుడు? మరణం లేనటువంటి కుమారుడు కావాలని అడుగుతారు. భగవంతుడు అంటాడు, అది జీవుడైనటువంటి వాడు భౌతిక దేహం తీసుకునేవాడు ఎవరికి అది సాధ్యం కాదు కదా, ఇంకొక మాట అడగండి అంట. సరే, వరాన్ని ఇచ్చేవాడు నువ్వే కదా, కాబట్టి నీ చేతిలో తప్ప ఇంకా ఎవరి చేతిలో కూడా అసలు ఓటమి కానీ మరణం కానీ లేనటువంటి పుత్రుని అనుగ్రహించండి. పురుషోత్తమ మాసం పాటించాం కాబట్టి పురుషోత్తముడమైనటువంటి నీ చేతిలో తప్ప ఇంకా ఎవరి చేతిలో ఓటమి లేనటువంటి పుత్రుని అనుగ్రహించండి అని చెప్పి అడుగుతారు వాళ్ళు. అడిగితే భగవంతుడు అనుగ్రహించేస్తాడు. అనుగ్రహించగానే అప్పుడు ఆ కార్తీవీర్యార్జునుడికి కుమారుడు జన్మిస్తాడు. ఎవరతను? సహస్రార్జునుడు. సహస్రార్జునుడు చాలా శక్తివంతుడు అనమాట. ఆయన చాలా శక్తివంతుడు. సహస్రార్జునుడు అంటే 1000 చేతులు ఉంటాయని. చాలా శక్తివంతుడు. ఆయన ఎంత శక్తివంతుడు అంటే అసలు ఆయన్ను భూమండలం మీద ఎవరు కూడాను ఎదిరించే వాళ్ళు ఉండరు. అంత శక్తివంతుడు ఆయన. అంత శక్తివంతుడు అయ్యండి ఆయన ఎవరి విషయంలో జోక్యం చేసుకుంటాడు? జమదగ్ని విషయంలో జోక్యం చేసుకుంటాడు. జమదగ్ని గురుకుల పాఠశాల పెట్టి గోవులను చక్కగా పోషిస్తూ ఉంటే ఆయన దగ్గర కామధేనువు కూడా ఉంటుంది. ఈ కార్తీ సహస్రార్జునుడు వెళ్ళి ఆ గోవుని అపహరించి తీసుకొచ్చేస్తాడు, గురుకుల పాఠశాలని నిప్పంటించేస్తాడు, రాజ్యం నుంచి పంపాల్సిన డబ్బులు పంపించడు. అప్పుడు ఆ రోజుల్లో పాఠశాలలకి అభివృద్ధి కోసం రాజ్యమే డబ్బు పంపించారు వాళ్ళు. ఎందుకంటే గురుకుల పాఠశాల ధనం తీసుకోరు, ఫ్రీ ఎడ్యుకేషన్ అందుకని రాజ్యం చూసుకోవాల్సి వచ్చేది, రాజు చూసుకోవాల్సి వచ్చేది. అది ఆపేస్తాడు ఆయన. ఇలా ఆయన ఏం చేస్తాడు, గోవులకి నన్ను బ్రాహ్మణ సంస్కృతికి ఈ రెండింటికి అతను చిచ్చు పెడతాడు అనమాట. యథార్థంలో ఇదే జరిగింది భారతదేశంలో. ఈ రెండే జరిగినాయి భారతదేశంలో కూడాను. మన యొక్క ఆధ్యాత్మిక సంస్కృతి దిగజారిపోవడానికి కారణం గోవులను ఏమో కబేళాలు పెడుతూ సంహరించారు, గురుకుల పాఠశాలనేమో ఆధునిక విద్య పెడుతూ అంతమందించారు. ఇదే సహస్రార్జునుడు చేస్తుంది. అప్పుడు ఏమైంది, జమదగ్ని దగ్గర చివరి కుమారుడికి ఎవరు పుట్టాడు? పరశురాముడు. ఆ పరశురాముడు వచ్చాడు. పరశురాముడు ఎవరు? భగవంతునికి అవుతారు. ఈ సహస్రార్జునుడు ఎవరు ఏం చేయలేకున్నారు? చివరికి రావణాసురుడు కూడా ఏం చేయలేకున్నాడు. రావణాసురుడు రావణ బ్రహ్మ మహాశక్తి నింది ఆయనకి, ఎంతో మందిని జయించాడు. అలాంటి ఆ రావణ బ్రహ్మ ఒక రోజున నీటిలో తపస్సు చేసుకుంటూ ఉంటే ఇతను ఈ సహస్రార్జునుడు పడవలో వస్తాడనమాట. పడవలో ఎంతో మంది స్త్రీలతో పరివేష్టితమై వస్తాడు. ఆ పడవ వెళ్ళి ఏం చేస్తుంటే రావణాసురుడిని తాకుతుంది. రావణాసురుడు ధ్యానం భగ్నమైపోతుంది. చాలా కోపంగా చూస్తాడు. చూసి అమాంతం ఉన్న పడవని బోర్లించేస్తాడు. వెంటనే అప్పుడు సహస్రార్జునుడు కింద పడిపోయి లేచి, నేను వచ్చేటట్టు పడవని అడ్డుకున్నది కాక మళ్ళీ దీన్ని బోల్త కొట్టిస్తా ఉన్నావు అని చెప్పేసి ఎటువంటి పారిపోతారు. అప్పుడు సహస్రార్జునుడు రావణాసుడి మీదకి వస్తాడు. రావణాసుడు ఆయన ఏం తక్కువ కాదు, ఇద్దరు గర్విష్ఠులే, ఇద్దరు మహాగర్విష్ఠులు, ఇద్దరు ఒకరినొకరు అహంకారంతో వాళ్ళిద్దరు కూడాను యుద్ధం చేస్తే ఆ ఇద్దరు సహస్రార్జునుడు ఏం చేస్తాడు, రావణాసుడిని బందీ చేసేస్తాడు. బందీ చేసి భూగృహంలో నిర్బంధం చేసేస్తాడు. చెప్తాడు అనమాట, ఈయన ఎక్కడ అటు ఇటు బయటికి పోనీకండి అని చెప్పేసి భూగృహంలో పెట్టేస్తాడు. బయటికి వెళ్ళే అవకాశం ఉండదు ఇంకా. రావణాసుడు లేడని చెప్పి లంకంతా వెతుక్కుంటా ఉంటారు వాళ్ళు. ఎక్కడ వెళ్ళాడు రావణాసుడు తెలియదు వాళ్ళకి. ఎక్కడున్నాడు సహస్రార్జునుడు? భూగృహంలో పెట్టేశాడు ఆయన. రావణాసుడు ఎటు వెళ్ళలేకని స్థితిలో ఉంటాడు. చెప్తాడు సహస్రార్జునుడు వచ్చి, నువ్వు రాక్షసుడి, నీ దగ్గర మాయలున్నాయి, నువ్వు గనక నీ రాక్షస మాయను ఉపయోగించి నా దగ్గర నుంచి అదృష్టం అవ్వాలని చెప్పి చూస్తే నిన్ను తిరిగి పంద కింద లేకపోతే నంపుంచుకడి కింద లెక్క కడుతుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించిపోతాడు. ఆ మాట వినగానే ఇంకా ఆయన అస్సలు కదలడన్నమాట. అప్పుడు రావణాసుడు సైనికులు వెతుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి భూగృహం లోపలికి వచ్చి రండి తప్పించుకుని వెళ్ళిపోదామని చెప్పి అడుగుతారు. రావణాసుడు రాడు, తప్పించుకుని వెళ్ళడానికి కుదరదు, నన్ను తిరిగి పొందని తిట్టాడు. ధైర్యంగా వచ్చి ఎవరైతే వీళ్ళందరినీ సంహరించి సహస్రార్జునుడిని పక్కన పెట్టి అతన్ని ఓడించి నా దగ్గరికి వచ్చి ఈ కారాగారం నుంచి నన్ను ధైర్యంగా వచ్చి నా సంఖ్యలు తెగ్గొట్టి నన్ను ఎవరైతే విడిపిస్తారో అప్పుడు నేను వస్తాను, తప్పితే అప్పటి వరకు నేను రానంటాడు. సహస్రార్జును అంత శక్తివంతుడు అయినాడు, అతను ఎవరేం చేయలేకున్నారు. పురుషోత్తమ వస్తం వరలో వచ్చాడు అతను. చేస్తే ఎవరు చేయలేదు, పురుషోత్తముడే వచ్చి చేయాలి, ఇంకెవరు చేయలేరు. పరశురాముడు వచ్చాడు. ఆ పరశురాముడు ఆయన యుద్ధ విద్యలన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? పరశురాముడు పరమశివుడి దగ్గర నేర్చుకున్నాడు. శివుడి దగ్గర నేర్చుకుంటాడు ఆయన చిన్నప్పటి నుంచి. శివుడి దగ్గర ఎంతో కష్టపడి నేర్చుకుంటాడు. ఆ గొడ్డలు కూడా శివుడే ఇచ్చేది. పరస్సు గొడ్డలి, ధనస్సు కూడా శివుడే ఇచ్చేది. పరశురాముడికి ఇచ్చినటువంటి ఆ శివధనస్సే పరశురాముడు ఈ సంహారం అంతా చేసిన తర్వాత మిథిలా నగరానికి వెళ్ళి జనక మహారాజుకి ఇచ్చేస్తాడు. జనక మహారాజు దగ్గర ఉంటుంది ఆ శివధనస్సు, అది పరశురాముడు ఉపయోగించింది. ఆ శివధనస్సునే సీతాదేవి ఏం చేస్తుంది, బంతి ఆటాడుతూ అట్లా పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ శివధనస్సుని శ్రీరాముడు ఏం చేస్తాడు, విరిచేస్తాడు. అందుకని పరశురాముడు శివుడి దగ్గర నుంచి పొందుతాడు ఏది, ధనస్సును పరస్సు. పరస్సు అంటే గొడలి. ఆయన ఇవన్నీ పొందినందుకు శివుని ఒక దక్షిణ తీసుకోమని అడుగుతాడు. గురు దక్షిణ ఏదైనా అడుగు ఇస్తాను అని చెప్పేసి అప్పుడు శివుడు ఏమడగాలి ఇతను గురుదక్షిణ అనుకుంటూ ఉంటే అక్కడ రావణాసుడు ప్రార్థిస్తూ ఉంటాడు, శివ నేను ఈ విధంగా నిర్బంధం అయిపోయాను, బయట రాలేకున్నాను, ఈ సహస్రార్జునుడు భయంకరుడుగా ఉన్నాడు, చాలా చాలా లోకాలు జయించిన నన్ను జయించేశాడు, ఎట్లయినా సరే ఈ దుర్మార్గుడు ఈ సహస్రార్జునుడు బారి నుంచి నన్ను విముక్తి చెయ్యి, నన్ను విడుదల చేయించు అని చెప్పి బతిలాడు అడుగుతాడు. ఆ రావణాసుడు చేసే ప్రార్థన శివుడు విని అప్పుడే అదే సమయంలో పరశురాముడు అడుగుతున్నాడు, గురుదక్షిణ ఏదన్నా ఉంటే అడగండి ఇస్తానని చెప్పి. గురుదక్షిణ ఏమొద్దు, రావణాసుడు అని మా వెదవ ఒకడు ఉన్నాడు, సహస్రార్జునుడి దగ్గర పడి ఉన్నాడు, ఏమిటి ఇంకొక వెదవ దగ్గర ఉన్నాడు, ఇద్దరూ కూడా రాక్షస స్వభావం కలిగిన వాళ్లే, ఒకడేవో రాక్షసుడు ఇంకొకటి రాక్షస స్వభావం కలిగినటువంటి రాజు, ఇతని నుంచి అతను కాపాడాలి నువ్వు, అదే గురుదక్షిణ అనుకుంటాను, ఆ పని చేసి పెట్టాను అని అంటే వెంటనే పరశురాముడు బయలుదేరి వెళ్తాడు. అప్పటికి ఇంకా పరశురాముడికి తెలియదు ఈ సహస్రార్జునుడే తనని అడ్డుకుంటున్నవాడు, తన తండ్రి జమదగ్నిని అని. యథార్థంగా జమదగ్నిని సంహరించేది కూడా సహస్రార్జునుడి యొక్క కుమారులే, సహస్రార్జునుడి కుమారులే. ఎందుకంటే సహస్రార్జునుడి యొక్క కుమారులే ఆ పని చేస్తారనమాట. పరశురాముడు అందుకని సహస్రార్జునుడి రాజ్యంలోకి వెళ్ళి సైనికులందరినీ వధించుకొని ఆ భూగృహంలోకి వెళ్ళిపోతాడు, అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతాడు. చివరికి వెళ్ళిన తర్వాత తన గొడ్డలు తీసుకుని రావణాసుడి సంఖ్యలు విడగొట్టేస్తాడు. అప్పుడు రావణాసుడు బయటకు వచ్చి, నువ్వు చూస్తే ఒక ముని బాలకుడుగా ఉన్నావు, నువ్వు నాకు కావలసిన వాడు అని చెప్పి అంటాడు. ఎందుకని ఈ పరశురాముడు చేసేటువంటి పనులు అప్పటికే సహస్రార్జునుడు కొంచెం కష్టంగా ఉంటుంది. పరశురాముడు ఎప్పుడైతే దాడి చేయడానికి వస్తాడు సహస్రార్జునుడు వాళ్ళ ఆశ్రమాల మీదకి, అప్పుడంతా కూడా సైనికుల్ని తరిమి కొడుతూ ఉంటాడు. అప్పటికే చాలా కష్టంగా ఉండి సహస్రార్జునుడు వెళ్ళి రావణాసుడి సహాయం అడుగుతాడు ఈ విషయంలో. ఒక ముని బాలకుడు నన్ను భయంకరంగా వేధిస్తున్నాడు, అతను నీ సహాయం కావాలని. అప్పుడు అంటాడు, నువ్వు పెరిగి బంధువు నన్నే బంధించావు, మళ్ళీ నన్ను వచ్చి సహాయం అడుగుతున్నావు, నువ్వు చాలా చాలా కుట్రలు నిలుస్తున్నాడు అని. సరే సహస్రరాజుడు నవ్వి వెళ్ళిపోతాడు. అదే ముని బాలకుడు పరశురాముడు వచ్చి అతన్ని విడుదల చేస్తాడు. విడుదల చేస్తే రావణాసుడు పొంగిపోయి, నీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను, ఈ సహస్రరాజుని సంహరించాలా లేకపోతే ఇతని మీద యుద్ధం చేయాలా, నీకు సైన్యం కావాలా శక్తులు కావాలా ఏం కావాలో ఇస్తాను అడుగు అని చెప్పంటారు. పరశురాముడు చెప్తారు, ఏం అవసరం లేదు, మరి ఇంకేం కావాలి, నీ దారిని నువ్వు పోతే చాలని చెప్పాడు. అని అంటే రావణాసుడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటయ్యా నీకు అంత ధైర్యం, మరి అలా అనుకున్నవాడి నాతో చేయగలపడం ఇస్తున్నవాడు, నన్ను ఎందుకు మరి విభక్తిని చేస్తావు, శివుడికి నేను గురుదక్షిణ ఇది అని చెప్పానంట. శివుడు నన్ను అడిగాడు, గురుదక్షిణ ఇచ్చాను అంతే అని చెప్పేసి అంటే చాలా సంతోషం, ఎప్పుడైనా రా నీకు నేను సహాయం చేస్తాను, మర్చిపోద్ది రావణాసురుడు అని చెప్పాడు. అప్పుడు ఏమంటాడంటే పరశురాముడు, నేను మర్చిపోను కానీ నువ్వు మా జాతిని మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా మునులకి ఋషులకి బాధ పెట్టద్దు, వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టపెట్టద్దు. ఏ రోజునైనా సరే మునులకి ఋషులకి నువ్వు బాధ పెట్టినట్టు తెలిసింది అనుకో, అది జరిగింది అనుకో, ఆ రోజున నీ నాశనం తప్పదు, ఇది గుర్తుపెట్టుకుని వెళ్ళని చెప్పంట. అప్పుడు ఆయన సరే అని చెప్పి రావణాసుడు వెళ్ళిపోతాడు. అప్పుడు తర్వాత పరశురాముడు ఈ సహస్రార్జునుడి యుద్ధం చేసి గొడ్డలతో సంహరించేస్తాడు. అంటే పురుషోత్తమ మాసంలో పుట్టినటువంటి వాడు కనుక అంత అజేయుడు అయ్యిండి, మళ్ళీ ఎవరి చేతిలో హతమయ్యాడు, ఆ భగవంతుని చేతిలోనే ఆయన హతమయ్యి, భగవంతుని చేతిలో హతమైన వాళ్ళందరికీ ఏం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, నిరాకార ముక్తి లభిస్తుంది. ఇట్లా ఈ పురుషోత్తమ మాసం గురించి ఎన్నో మహిమ చెప్తారు. రేపటి నుంచి మొదలవుతుంది పురుషోత్తమ మాసం, కాబట్టి ఈ పురుషోత్తమ మాసం 18వ తారీఖు నుంచి కూడా రేపటి నుంచి మీరు సాధ్యమైనంత ఎక్కువ జపమాలలు చేయడం, అంటే అందులో ఏం చెప్తారంటే చేస్తే 16 నుంచి 25 కానీ 32 కానీ చేయమని చెప్పి నిర్దేశం ఉంది. అలా చేయడానికి ప్రయత్నించడం, భాగవతం 10వ స్కంధం 14వ అధ్యాయం చదవడం, ఈ రెండు పట్టికని చెప్పారు. ఈ వీటిని మనం చేయడానికి ప్రయత్నిస్తే మనం భక్తులు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుషోత్తమ మాసాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. హరే కృష్ణ. పురుషోత్తమ మాసంకి, శ్రీమద్ భాగవతంకి, శీల ప్రభుపాదికి జై గౌర్ ప్రేమనంది.